నాన్న కథ చెప్పవా తెలుగు పాడ్కాస్ట్. మీరు వింటున్నారు కిడ్ స్టోరీస్ ఇన్ తెలుగు పాడ్కాస్ట్ బై సీతారాం, రయాంష్ అండ్ స్నిగ్ధ. మనం వింటున్నాం ముగ్గురు మాంత్రికుల కథ. లాస్ట్ పాడ్కాస్ట్ లో ఏం జరిగింది రయాంష్? ఓడ ముక్కలు చెక్కలైపోయినాయి కదా. ఓడ ముక్కలు చెక్కలైపోయి నీటిలో మునిగిపోయింది. పింగళుడు ఒక కొయ్యను ఆధారంగా చేసుకొని సముద్రంలో ఈదుకుంటూ వెళ్ళి ఒక ఎడారి ప్రాంతాన్ని చేరాడు. అతడికి నవాబు గారి సేనానాయకుడైనటువంటి హసన్ గోరి అనే వాడితోటి పరిచయం అయింది. ఇద్దరు కలిసి ఎడారిలో దొంగలను పట్టుకునేందుకు ఇఫి ఖిల్లా అనే కోట వైపుకు బయలుదేరారు. తర్వాత ఏం జరిగిందో ఈ పాడ్కాస్ట్ లో విందాం. నవాబు గారి ఒంటల పటాలం నాయకుడైనటువంటి ఆ హసన్ గోరి అనేవాడు చెయ్యి ఊపిన వైపుకు పింగళుడు దృష్టి సారించాడు. ఎదురుగా కనిపిస్తున్న చూడు, అగో అదే ఒక కోట. ఓహో, దాన్నే ఇఫికిల్లా అంటారా అని అన్నాడు పింగళుడు. అక్కడ ఆ పురాతనమైన కోటలో చిన్న వాగు ఒకటి ప్రవహిస్తున్నది పక్క నుంచి. దానికి రెండు అంచుల మీద ఎత్తైనటువంటి కొన్ని ఖర్జూర చెట్లు కూడా గాలి తాకిడికి తలలు ఆడిస్తున్నాయి. కోట బురుజుల మీద కానీ గోడల మీద కానీ మనుషులు ఎవ్వరు కూడా తిరగడం లేదు. ఆ, ఇదే కదా మీరు అన్నటువంటి ఇఫి ఖిలా అని అడిగాడు పింగళుడు. అనేసరికి అలా అనేసరికి అవును పింగళ, ఆ దూరంగా కొండల వైపు పోతున్న సన్నని రాజమార్గం నీ కంటికి కనిపిస్తున్నది కదా, అదే బిడారు వర్తకులు టెహరాన్ నుంచి కైరోకు వెళ్లే మార్గం. దారిలో ఉన్న ఈ కోట ప్రాంతం వారికి మజిలీగా ఉపయోగపడుతున్నది. వారికి మార్గ మధ్యంలో ఎడారి దొంగల నుంచి అపాయం కలగకుండా రక్షణ ఇచ్చేందుకు ఇక్కడ ఈ ఇఫి ఖిల్లా కట్టబడింది. దీన్ని కాపాడేందుకు 200 మంది సైనికులు కూడా ఉపయోగించబడతారు. వారంతా కూడా ఏమైనట్టు, అంతా నిశ్శబ్దంగా ఉంది, నిర్మానుష్యంగా ఉన్నది కదా అన్నాడు హసన్ గోరి. మనం ఖిల్లా లోపలికి వెళ్తే తప్ప అక్కడ ఏమి జరిగింది తెలియదు కదా. బహుశా మీరు అనుమానించినట్లుగా ఆ ఎడారి దొంగ రాబందు అనేవాడు తన అనుచరులతో ఈ ఖిల్లా మీద దాడి చేసి సైనికులను హతమార్చి ఉంటాడు అన్నాడు పింగళుడు. అంతే అయి ఉంటుంది, కానీ ఆ రాబందు అనుచరులైనా ఒక్కడు కూడా కనిపించడే అన్నాడు హసన్ గోరి. పింగళుడు తన ఉన్నటువంటి ఒంటను ముందుకు నడుపుతూ, గోరి సాహెబ్, ఓ గోరి సాహెబ్, మనం ఇక్కడ నిలబడి ఆ లోపల ఏం జరిగిందో ఊహించుకుంటూ ఉంటే ఒక ఈ ప్రయత్నించడం అలా వృధా అవుతుంది. ఖిల్లా ద్వారాన్ని చేరితే గాని ఆ ప్రాంతాల్లో ఎంతటి భయంకరమైనటువంటి ఒక యుద్ధం జరిగిందో తెలియదు. బహుశా ఎడారి దొంగలు ఖిల్లా ముఖద్వారాన్ని కాల్చి మసిబొగ్గు చేసి తర్వాత లోపలికి జొరబడి సైనికులను హతమార్చి ఉంటారు అన్నాడు. నిజం నిజం, ఇలాగే మనం ఇక్కడే ఉంటే మనకేమీ అర్థం కాదు. పెద్ద పోరు జరిగే ఉంటుంది. మా సైనికులు లొంగే రకం కాదు. బహుశా ఎడారి దొంగలు వందల సంఖ్యలో వచ్చి ఖిల్లాను ముట్టడించి ఉంటారు అన్నాడు హసన్ గోరి. క్రమక్రమంగా పింగళుడు హసన్ గోరి ఎక్కిన ఒంటలు ఖిల్లా గోడ వెంట కొంత దూరం నడిచి ముఖద్వారం ఉన్న దిక్కుకు వచ్చినాయి. కొంచెం వెనుకగా హసన్ గోరి అనుచరులు కూడా అక్కడికి చేరారు. ఖిల్లా ముఖద్వారం చెక్కు చెదరకుండా ఉన్నది. దాన్ని మామూలుగానే లోపల ఉన్న వాళ్ళు మూసిన విధంగా తలుపులు రెండు ఒకదానికొకటి ఆనుకొని ఉన్నాయి. ద్వారాల ముందు పోరు జరిగినటువంటి గుర్తులేమీ లేవు. ఎంతో ప్రశాంతంగా కనిపించే ఈ దృశ్యాన్ని చూస్తూనే హసన్ గోరి పొట్ట చెక్కలయ్యేలా బిగ్గరగా నవ్వాడు. తర్వాత ఒంట మీద నుంచి ఒక్క ఉరుకున కిందకు దూకి, పింగళ, మనం అనవసరంగా భయం పడ్డాం. ఎంత జిత్తుల మారి పొగరుబోతూ అయినా ఆ రాబందు సాహసించి మా సైన్యాలను ఎదుర్కోవడం అనేటువంటి ధైర్యం చెయ్యలేడు. పోతే ఈ ఖిల్లా ప్రాంతం ఇంత నిర్మానుష్యంగా ఉండడానికి కారణం ఇప్పుడిప్పుడే నాకు అర్థమవుతున్నది అంటూ చిరునవ్వు నవ్వాడు. పింగళుడు హసన్ గోరి వైపు ప్రశ్నార్థకంగా చూశాడు. హసన్ గోరి పింగళుడికి మరింత దగ్గరగా వచ్చి, మా వాళ్ళంతా గొంతుల వరకు తాగి ఆ కైపులో మైమరచి నిద్రపోతూ ఉంటూ ఉంటారు. పింగళుడు అవునా అన్నట్లు తల ఊపి, అలా అనుకున్న ఆ ఎడారులో ఉన్న సైనికుడు అక్కడ రాబందుల పాలు ఎలా పడినట్టు, అతడు కూడా ఈ ఖిల్లా రక్షణలో ఒకడే కదా అని అడిగాడు. ఆ పొగరుబోతు బహుశా ఖిల్లా నుంచి ఒంటరిగా బయటకు వచ్చి తాగిన మైకంలో ఏ ఖర్జూర చెట్టు కిందనో పడుకొని ఉంటే ఆ రాబందు అతన్ని ఛేదించుకొని ఉంటాడు అన్నాడు హసన్ గోరి. పింగళుడు క్షణకాలం ఊరుకొని తర్వాత ఖిల్లా ద్వారం వైపు నడుస్తూ, మీరు చెప్పిన వాటిల్లో ఏ ఒకటైనా నిజం కావచ్చు, లేక మనం ఊహించని ఏ దారుణ ప్రమాదమైనా జరిగిపోయిపోవచ్చు. ముందు ద్వారం తలుపులకు లోగడ గడి వేసి ఉన్నదో లేదో చూస్తాను అంటూ జాగ్రత్తగా వాటిని సమీపించి ఎత్తుగా దృఢంగా ఉన్న దేవదారు చెక్కలను రెండు చేతులతోనూ బలంగా వెనక్కు తోశాడు. తానంత బలం ఉపయోగించడం వృధా అని పింగళుడు వెంటనే గ్రహించాడు. లోపల గడి వేయబడదని ఆ తలుపులు కిర్రుమంటూ తెరుచుకోసాగాయి. చెయ్యి పట్టేంతగా వెనక్కు జరిగినాయి. అది చూస్తూనే పింగళుడు ఒక పెద్ద కేక పెట్టి చెంగున గోడ పక్కకు పరిగెత్తాడు. మరుక్షణం భూమి ఆకాశం బద్దలైన అన్నట్టు భయంకరమైన ధ్వనితో తలుపుల వెనుక మాటుగా దట్టించబడి ఉన్నటువంటి తుపాకీ మందు పేలి తలుపు దర్వాజాలను కోట గోడలోని ముందు భాగాన్ని చెల్లా చెదురుగా గాలిలోకి ఎగరగొట్టింది. అంటే ఒకటేసారి అక్కడ బాంబు పేలింది, తలుపులు తీయగానే ఠపీమని ఆ బాంబు వేలి ఆ డోర్లన్నీ బద్దలైపోయినాయి. ఆ ధ్వని దానితో పాటు లేచిన మంటలు పొగ అక్కడ ఉన్న అందరినీ కూడా ఆశ్చర్యం పాలు చేసింది. తలుపు దర్వాజాల చెక్కలు కోటగోడ రాళ్ళు తగిలిన కొందరు బాధతో అరుస్తూ ఉన్నారు. గాయపడిన ఒంటలు కొన్ని చెవులు చిల్లులు పడేలా అరుస్తూ అక్కడ ఉన్న వారందా కూడా అందరూ కూడా ఏదో ఒక దెబ్బలు తగిలి కింద పడిపోయినారు. ఎడారిలో అన్ని వైపులకు చిల్లా చెదురుగా ఈ ఒంటలు భయంతో పారిపోయినాయి. ఆ ప్రదేశాన్నంతా అలుముకున్న పొగ గాలి తాకిడికి విచ్చిపోగానే పింగళుడు తన చుట్టూ జరిగిన భీభత్సాన్ని చూశాడు. ఒంటల పటాలంలో కొందరు మరణించారు, కొందరు గాయపడి బాధతో ములుగుతున్నారు. ఆ దృశ్యాన్ని చూస్తూనే కంపించిపోయిన పింగళుడు త్వరలోనే తెప్పరిల్లి హసన్ గోరి కోసం వెతికాడు. అతడు అక్కడికి చాలా దూరంలో ఉన్న ఒక ఖర్జూర చెట్టుకు దగ్గరికి గాలి తాకిడి వల్ల ఎగిరిపోయి పింగళుడిని చూస్తూనే లేచి కూర్చునేందుకు ప్రయత్నించాడు. పింగళుడు హసన్ గోరిని సమీపించి తన చేతిని అతడికి ఆసరగా ఇస్తూ పెద్ద గాయాలేమి తగలలేదు కదా అని అడిగాడు. అటువంటి ప్రమాదం ఏమీ జరగలేదు, మందు పేలినప్పుడు పుట్టిన గాలి తాకిడికి ఎగిరి ఇంత దూరాన పడ్డాను. ఉదయం లేచిన వేళా విశేషం ఎవరి ముఖం చూశానో గాని ప్రాణాలతో బయటపడ్డాను, ఎంతో అదృష్టవంతుణ్ణి అన్నాడు హసన్ గోరి. ఆ ఘాటు మెల్లగా వాళ్ళ ముక్కల వరకు వస్తుంది అన్నట్టు, అంత పెద్ద ఘాటు వచ్చేసింది అక్కడ. ఆ బాంబుల నుంచి వచ్చేటువంటి ఘాటు కళ్ళు అంతా మంటలతో ఉన్నాయి వాళ్ళకి అక్కడ. సరే సరే, అయినా నువ్వు అదృష్టవంతుడివే హసన్, తలుపులు తేలిగ్గా వెనక్కు కదిలేసరికి ఆ వెనక ఏదో మాట పెట్టుబడి ఉంటుందని నేను గ్రహించాను. అందుకే నేను పెద్దగా కేక పెట్టి కిల్లా గోడ పక్కకు పరిగెత్తడం జరిగింది, లేకపోతే నేను చనిపోయేవాడిని. అయినా దురదృష్టం కొందికి నా హెచ్చరికతో పాటే ఆ దట్టించబడినటువంటి తుపాకీ మందు పేలింది అంటూ పింగళుడు వెనుదిరిగి చూసి దాదాపు సర్వనాశనం జరిగిపోయింది, సైనికులు మూడు వంతులు మరణించి ఉంటారు అన్నాడు. హసన్ గోరి బాధగా లేచి నిలబడి దుస్తులకు పట్టిన దుమ్ము ఇసుక తులుపుకుంటూ, ఇది ఆ రాబందు మనను హతమార్చేందుకు వేసినటువంటి ఒక పథకం అనుకుంటా. కోటలో ఉన్న సైనికులందరినీ చంపివేసిన తర్వాత మనను కూడా నాశనం చేయడానికి ఈ ఉపాయం ప్రయోగించి ఉంటాడు. ఇక ఇప్పుడు మనం చేయవలసింది చావగా మిగిలిన సైనికులతో ఆ క్రూర దుర్మార్గుణ్ణి వెతికి వెంటాడి చిత్రహింసలు పెట్టి యమపురికి పంపటం అన్నాడు ఎంతో కోపంతో. ఆ తర్వాత పింగళుడు హసన్ గోరి కలిసి గాయపడిన సైనికులందరినీ కిల్లా గోడ నీడకు చేర్చి వాళ్ళ గాయాలకు కట్లు కట్టేందుకు కొందరిని ఉపయోగించి కొందరిని అక్కడ నిల్చోబెట్టి వాళ్లకు వీళ్ళను అందరినీ కూడా ట్రీట్మెంట్ చేయమని చెప్తాడు. మిగిలిన వారితో కిల్లా లోపలికి వెళ్లారు. కిల్లాలో వారికి ఎదురైన భయంకరమైన దృశ్యం ఇద్దరిని అలాగే ఆశ్చర్యం చేసింది. అక్కడ ఉన్న ప్రతి భవనం గూడారాలతో సహా నిలువెల్లా కాల్చబడి ఒట్టి మొండి గోడలు మాత్రమే బోసెగా కనిపించినాయి. ఎక్కడ చూసినా చెల్లా చెదురు చేయబడిన దుస్తులు ఆయుధ సామాగ్రి కంటబడింది. ఇక మరణించిన సైనికుల శవాలు అడుగడుగున గుట్టల్లా కనిపిస్తున్నాయి. పింగళ, ఒక్కగానొక్క సైనికుడైనా బ్రతికి ఉన్న సూచనలు లేవు, ఇక్కడ అందరూ చనిపోయి ఉంటారు. అసలు నిజంగా ఇక్కడ ఏం జరిగిందో ఆ రాబందుకు తప్ప మరెవరికి తెలియలేదుగా. ఇంత పెద్ద సైన్యాన్ని వాడు సర్వనాశనం చేయగలిగాడంటే కిల్లాలోనే వాడెవడికో వాడికెవడో మిత్రుడు ఒకడు ఉండి ఉంటాడు, వాడే వీడికి ఈ మన విషయాలు మొత్తం చెప్పి ఉంటాడు అన్నాడు హసన్ గోరి. కావచ్చు అంటూ పింగళుడు చుట్టూ ఓసారి పరీక్షగా చూసి, ఇక మనం కాలం వృధా చేయటం ఎందుకు, ఆ రాబందును వెంటాడి మనము పట్టుకోవడమే ఇక మన తరువాయి, ఆ జాడలు తెలుసుకోవటం ఎలా అన్నాడు. వాడు అయినా ఈ ఎడారిలో ఎటుపోయాడో ఏమిటో, ఆ జాడలు తెలుసుకోవటం ఎలా అని అనుకున్నారు. అదేమంత కష్టం కాదు అంటూ హసన్ గోరి బయటకు దారి తీశాడు. తరువాత అతడి ఆజ్ఞ కాగానే ఐదారుగురు సైనికులు ఎడారి అన్ని వైపులకు కొంత దూరం వెళ్లి కొద్దిసేపట్లోనే తిరిగి వచ్చారు. ఇసుకలో ఉన్న ఒంటల కాలి గుర్తుల ద్వారా ఆ సైనికులు రాబందు ముఠా ఎటు వెళ్ళినది తమ నాయకుడికి చెప్పారు. హసన్ గోరి పింగళుడికి రెండు మూడు క్రోసుల దూరంలో ఉన్న చిన్న చిన్న పర్వతాలను చూపిస్తూ రాబందు సరాసరి ఆ కొండ గుహల ప్రాంతానికి వెళ్ళాడు. తను సాధించిన విజయానికి గర్వించి వాడిప్పుడు బహుశా తన కాలాన్ని వేడుకలతో గడుపుతూ ఉండొచ్చు. వాడి వ్యూహ ప్రకారం ఆ కిల్లా తలుపుల పక్క నుంచి అక్కడ మనం పెట్టిపోయినటువంటి ఆ మాటుకు మనం కూడా చనిపోయి ఉంటామని వాడు అనుకుంటాడు. మాటు అంటే ఆ బాంబులు. పింగళుడు అన్న అవునన్నట్లుగా తల ఊపాడు. కొద్దిసేపట్లోనే చావగా మిగిలిన సైనికులను వెంట వేసుకొని హసన్ గోరితో పాటు పింగళుడు కూడా ఆ పర్వత ప్రాంతాలకు బయలుదేరాడు. ఇప్పుడు వాళ్ళ కర్తవ్యం ఏంటంటే ఆ రాబంధువాన్ని పట్టుకోవడం. ఒక గంట కాలం తర్వాత వాళ్ళు ఒకనొక పర్వతాల వైపు చేరుకున్నారు. పింగళుడు ఇరు ప్రక్కల ఇటు అటు ఇటు చూసిండు. నిటారుగా లేచిన కొండరాళ్ళ వైపు ఓ మారు చూసి, హసన్, మనం ఇక్కడ రెండు ముఠాలుగా చీలటం మంచిదనుకుంటాను. మన వాహనాలను ఇక్కడే వదిలి ఈ రాళ్ల గుట్టలో కొండ గుహల్లో వాడెక్కడ దాగి ఉన్నది వెతుకుదాం. కనబడితే ఏదో సంకేతం ద్వారా మనమందరం కలిసి ఏకమై వాడి అంతు తెలుసుకుందాం, సరేనా అన్నాడు. హసన్ గోరి అంగీకరించాడు. పింగళుడు కొంతమంది సైనికులను వెంట తీసుకొని కొండరాళ్లను ఎక్కుతూ దిగుతూ రాబందు కోసం గాలించసాగాడు. క్రమంగా వెలుగు తగ్గి చీకటి వ్యాపిస్తున్నది. అలాంటి సమయంలో హఠాత్తుగా పింగళుడికి తను ఉన్న చోటుకు దిగువగా ఏదో అలికిడి, ఆ వెంటనే కోలాహలం వినిపించింది. పింగళుడు తన సైనికులను హెచ్చరించి ఒక ఎత్తైన రాతి చాటున నక్కి కిందకు చూశాడు. అక్కడ చాలామంది గుమిగూడారు. గుంపులుగా చేరి పాటలు పాడుతూ నాట్యాలు చేస్తూ చాలా ఒక పండుగ వాతావరణంలో వాళ్ళంతా విందులు చేసుకుంటున్నారు. వాళ్ళు ధరించిన దుస్తులు చేసేటువంటి ఆ ధ్వని వింటూనే వాళ్ళు ఎడారి దొంగలని పింగళుడు గ్రహించాడు. వెంటనే ముందనుకున్నటువంటి ప్రకారంగా ఒక సంకేత సూచనగా పింగళుడు ఒక బూర ఊదాడు, అంటే ఒక విజిల్ లాంటిది ఊదిండు. కింద జరుగుతున్న నాట్యాలు పాటలు ఆ కోలాహలం అంతా ఒక్కసారిగా ఆగిపోయింది. తను ఊదిన కొమ్ము బూర ధ్వని దొంగలు కూడా విన్నారని పింగళుడికి అర్థమైపోయింది. ఇక ఆలోచించి లాభం లేదు. వెంటనే పింగళుడు ఒక పెద్ద కొండరాయిని దిగువ ఉన్న దొంగల మీదకు దొర్లిస్తూ తన సైనికులను కూడా ఆజ్ఞాపించాడు. పింగళుడు దోసిన రాయి భూమిని తాకి తాకకముందే జుమ్ అంటూ కొన్ని అంబులు అతని చోట తను ఉన్నటువంటి రాళ్లను తాకినాయి. అంటే కొంతమంది బాణాలు వేసేసారు వాని మీద, పింగళుడు మీద. పింగళుడు చప్పున ఒక రాతి వెనుకకు తప్పుకొని కిందకు తొంగి చూశాడు. కొందరు దొంగలు ఈటలు చేతలో పట్టుకొని బిగ్గరగా అరుస్తూ వాళ్ళని పట్టుకోండ్రా పట్టుకోండి అంటూ కొండెక్కుతున్నారు. అదే సమయంలో మరొక దిక్కు నుంచి కొన్ని బండరాళ్ళు దొర్లుతూ వాళ్ళ మీద పడినాయి. అందరూ చెల్లా చెదురైపోయారు. తన సంకేతం హసన్ గోరి అందుకున్నాడని పింగళుడు కూడా సంతోషించాడు. వెంటనే అతడు ఉన్న బల్లాన్నంతా కూడా కూడగట్టుకొని దొంగల మీదకు కొండరాళ్లను తోస్తూ కిందకు దిగసాగాడు. హసన్ గోరితో ఉన్న సైనికులు సింహనాదాలు చేసి కొండరాళ్ళు మీదుగా కుప్పించి దూకుతూ దొంగల ముఠా ఉన్న చోటుకు పరిగెత్తుకుంటూ వెళ్తున్నారు. పింగళుడు కూడా తన సైనికులను వెంట పెట్టుకుని దొంగలు వదిలే బాణాలను తప్పుకుంటూ ముందుకు పరిగెత్తసాగాడు. రెండు ముఠాలు కొండ దిగువనున్న సమతల ప్రాంతాన్ని, అంటే అక్కడ ఫ్లాట్గా ఉండేటువంటి ప్రదేశాన్ని చేరేసరికి ఎక్కడి దొంగలు అక్కడ చెల్లా చెదురుగా పరిగెత్తిపోయారు. అరే వాళ్ళు వస్తున్నారు, పారిపోదాం పదండ్రా అనుకుంటూ, కానీ వెనుకబడిన కొందరు దొంగలను తమ చేతిలో గల ఆయుధాలతో హసన్ గోరి సైనికులు పొడిచి పొడిచి చంపేస్తున్నారు. పింగళ, కమ్ముకొస్తున్న ఈ చీకటిలో మనము వెంటపడలేము. ఈ రాత్రికి ఇక్కడే మనం ఉండి సూర్యోదయం కాగానే వాళ్ళ అంతు తేల్చుకుందాం అన్నాడు హసన్ గోరి. పింగళుడు కూడా అదే మంచి మార్గంగా తోచింది. అతడు అంగీకార సూచకంగా తల ఊపి అక్కడ బల్లపరుపుగా ఉన్న ఒక రాతి మీద కూర్చోబోయేంతలో, ఎవరా పింగళుడు, అవంతి నగర జాలరి కాదు కదా అన్న మాటలు ఆ కొండ గుట్టల మీద వినిపించాయి. ఎవరు, పద్మపాదుడా అంటూ పింగళుడు ఆ ప్రశ్న వచ్చిన వైపుకు తిరిగాడు. నిలువెత్తున ఉన్న ఒక రాతి చాటు నుంచి పద్మపాదుడు నవ్వుతూ ముందుకు వస్తున్నాడు. ఆ అక్కడికి పద్మపాదుడు వచ్చిండా, ఇదేంటి, ఏం జరిగింది, పద్మపాదుడు ఎందుకు వచ్చిండు అక్కడికి? పద్మపాదుడికి ఉన్ను ఆ ఈ హసన్ గోరి లేకుంటే ఆ దొంగల ముఠా నాయకుడైన రాబందుకి ఏమైనా ఉందా రిలేషన్ అనేది నెక్స్ట్ పాడ్కాస్ట్లో విందాం.